గౌరీశంకర కళ్యాణ ప్రవచన మహాయజ్ఞం ఈ రోజుతో మనం పూర్ణాహుతి చేసుకోబోతున్నాం. స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని ఇక్కడ చెప్తూ నేను, వింటూ మీరు జరిపించుతూ ఉన్నాం. ఈ కళ్యాణ విశేషంలో నిన్నటి రోజున పార్వతీదేవి యొక్క తపస్సు పరిపూర్ణమై ఫలించినటువంటి విషయాన్ని వివరించుకున్నాం. స్వామి అనుగ్రహించి ఆమె తపస్సుకు సంతోషించి ఆమె చెప్పిన ప్రకారంగా అడగడానికి బయలుదేరుతున్నాడు. ఎలా వెళ్తున్నాడో చెప్పుకుందాం అని నిన్న మనం ముగించాం. ఇక్కడ పార్వతీదేవి తపస్సులో మనం గమనించవలసింది ఉమా అని, అపరాజిత అని, అపర్ణ అని మూడు దశలు చెప్పాం. ఇది ఈ మూడు దశలు కూడా ఆ తపస్సు యొక్క లక్షణాన్ని చెప్తున్నాయి. తపస్సుకు సన్నద్ధమై మనస్సును పరమాత్మ వైపు తిప్పిన దశ ఉమా. ఆ వెళ్ళేటప్పుడు విజయం తథ్యమనేటువంటి సంకల్ప యొక్క దశ అపరాజిత. ఆపై అన్ని వికారములు విడిచిపెట్టి పరమేశ్వరునికి అభిముఖంగా వెళ్ళడం అపర్ణ. ఇలా మూడు దశలు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రతి మాటకి లీలపరంగా ఒక అర్థము, తత్వపరంగా మరొక అర్థము వివరించుకున్నాం. అలాగే పార్వతి అనే నామానికి కూడా ఇవాళ అర్థం చెప్పుకుని తర్వాత విషయంలో ప్రవేశిద్దాం. పార్వతి అంటే ఏం చెప్తున్నాం మనం? పర్వతరాజపుత్రి గనక పార్వతి అయితే పర్వతరాజపుత్రిగా పుట్టక ముందు అమ్మవారు పార్వతి కాదా? ఇది తెలియాలి. అందుకే దేవతల నామాలకి లీలాపరమైన అర్థమే కాకుండా ఒక సత్యమైన అర్థం ఒకటి ఉంటుంది. అదే మనం ఉమా అనే నామానికి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పార్వతి నామానికి వద్దాం. పార్వతి అనగా పర్వతరాజపుత్రి, ఇది ఒక అర్థం. ఇంకా తాత్విక అర్థం చూడాలి మనం. పర్వము అంటే మనం శ్రీశైల మహిమలో చెప్పుకున్నాం కణుపు అని అర్థం. పర్వం అనగా కణుపు. ఒక చెరకుకు కానీ వెదురుకు కానీ కణుపులు ఉంటాయి. కణుపు అంటే భాగము. అయితే భాగాన్ని పర్వమని ఎప్పుడు అనాలి అంటే ముక్కలు ముక్కలుగా కాకుండా భాగంగా కనిపిస్తూనే ఒకదానితో ఒకటి అనుబంధంగా ఏకంగా ఉన్నప్పుడు పర్వమని మాట అనాలి. ఇప్పుడు మనం చెరుకు చూసినప్పుడు దేనికి అది భాగంగా కనబడుతుంది, కానీ అది భాగం కాదు, నిజానికి కలిపి ఒక్కటే. అదేవిధంగా భాగాలుగా వ్యవహరించిన ఏకమైన తత్వాన్ని పర్వరూపంగా విస్తరించిన తత్వము పార్వతి అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏమిటి ఆ పర్వములో చూడాలి? శక్తి ఒక్కటే అయినా మూడు పర్వాలు ఉంటాయట. ఆ శక్తి అది ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే మూడు పర్వములు ఉంటాయి. ఈ ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే పర్వములతో విస్తరించిన ఏకశక్తి పార్వతి. ఇది దీని యొక్క రహస్యం. ఇది రెండవ అర్థం, ఇది ప్రధాన అర్థం. అందుకు పార్వతి అనగానే ఈ రెండవ భావం కూడా చూసుకుని పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ అని నమస్కారం చేసుకున్నాం. అటువంటి ఆ పార్వతి ఉమా అపరాజిత అపర్ణ అనబడేటువంటి ఆ తల్లి యొక్క తపస్సు పండి ఆమె తిరిగి ఔషధీ ప్రస్థానికి చేరుకుంది. ఔషధీ ప్రస్థమంతా చక్కగా అలంకృతమై ఉన్నది, అమ్మవారి తపస్సు విజయవంతమైందని. అప్పుడు పరమేశ్వరుడు బయలుదేరేట అడగడానికి. ఎలాగంటే వేషం మార్చుకొచ్చాడు. ఆయనకు తెలిసిన విద్య ఏమిటయ్యా అంటే చిందులు వేయడం అంతే కదా, నాట్యం చేయడం ఆయనకు తెలిసిన విద్య. ఆ విద్య ప్రకటిస్తూ భిక్షాటనకంటూ ఒక భిక్షుక వేషంలో వీధి నర్తకుడిలా వచ్చేట ఆయన. ఆ వీధి నర్తకుడు వేషం వేసినప్పుడు ఎలా వేసాడు అంటే ఒక కంథ, కంథ అంటే బొంత, ఆ బొంత తనకు పైన వేసుకున్నట్ట, ఆ కంబళి లాంటిది ఆ పెట్టుకుని ఒక చేత్తో కొమ్ము బూర, ఒక చేత్తో డమరకం పట్టుకొచ్చాట. మిగిలిన వేషమంతా కూడా వీధి నర్తకుల్లా ఉన్నది. ఆ కొమ్ము బూర గట్టిగా ఊది డమరకం మోగించాట. అంటే నాట్యం చేస్తున్నాను రెండో అని పిలవడం అనమాట. ఎప్పుడైతే ఆ నాదం వినబడిందో మొత్తం ఔషధి ప్రస్తవాసులందరూ కూడా ఆకృష్టులే వచ్చారు. ఎందుకంటే వచ్చినవాడు సాక్షాత్ నటరాజు, ఆయన చేసిన నాదం ఆకర్షించదు, అందరినీ ఆకర్షించింది. మొత్తం ఔషధి ప్రస్థంలో ఉన్న వారందరూ వచ్చి అటు ఇటు బారులు తీరారు. కొంతమంది సరిగ్గా కనబడదేమో అని సౌధముల పైకి వెళ్ళి చూస్తున్నారు. ఈ నాదానికి ఆకర్షితురాలి ఆ మేనాదేవి కూడా వచ్చి ఆ మేడ పైభాగంలో ఒక ఆసనం వేసుకుని చూస్తూ ఉన్నదిట నాట్యాన్ని. సరిగ్గా కోట ముందు చేయడం మొదలెట్టాడు ఆయన. అటు చెలికత్తులందరూ నిలబడున్నారు, పార్వతీదేవి కూడా నిలబడున్నది. ఎలా నిలబడిందో వర్ణిస్తున్నారు ఇక్కడ. చేతిలో ఒక లీలా సరోజం పట్టుకుందిట, అంటే ఒక పద్మాన్ని పట్టుకుని అమ్మవారు చూస్తూ ఉన్నారు. వచ్చినవాడు ఎవడో ఆవిడికి తెలిసింది, కానీ ఆయన వేషం మార్చుకొచ్చినప్పుడు ఈవిడ బయటపడ్డం ఎందుకు అలా ఉన్నది, ఏం చేస్తాడు చూద్దాం నిర్వాహకం అని. ఇంకా నాట్యం మొదలుపెట్టాడు. ఆయన నాట్యం మొదలు పెడితే అంతా సమ్మోహనం అయిపోయింది మొత్తం. అక్కడ దేవతలు కూడా అదృశ్య రూపాలతో చూస్తున్నారు ఆ భవ్యమైన నాట్యాన్ని. మొత్తం ఔషధీ ప్రస్తవాసులందరూ కూడా తమని తాము మైమరచిపోయారు. ఆ పైన చూస్తున్న మేనాదేవి ఇతర పరివారం అంతఃపుర పరివారం అంతా కూడా మైమరపుకు లోనయ్యారు. కొంతసేపటికి నాట్యం చేసి నాట్యం ఆపెట్టాయని. ఆపిన వెంటనే ఇంతసేపు నాట్యం చేసిన ఈ భిక్షకుడికి నర్తకుడికి చక్కటి కానుకలు ఇచ్చి పంపాలి అని నిర్ణయించుకుని మేనాదేవి ఒక పల్లెరంలో ముత్యాలు, రత్నాలు, బియ్యము, ఇంకా చక్కటి వస్త్రములు ఇవన్నీ ఇచ్చి భటుల చేత పంపించిందిట. ఇంత నాట్యం చేసినందుకు ఈయనకి కానుకగా ఇది ఇస్తున్నామని. అవి పట్టుకుని వెళ్ళారు భట్లు. పైనుంచి చూస్తున్నారు వీళ్ళు. ఇవి నాకు అక్కర్లేదన్నట్టు ఆయన. వెంటనే ఏం కావాలో అడుగు అన్నది మేనాదేవి. మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. అయ్యా, వీధి విచ్చగాడు వచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటే ఇది తగునా? వెంటనే భటులు శిక్షించడానికి వెళ్ళి వాళ్ళు ఎత్తేరట బల్లెములు ఆయుధాలు స్తంభించిపోయాయి. శివుడు హుంకరించి నిలబడ్డాడు అక్కడ. వెంటనే వాళ్ళ చేతులు స్తంభించిపోయి నోట మాట రాక కదలకుండా నిలబడిపోయారు. ఈ లోపల ఈ హడావిడికి అంతవరకు దేవతార్చన చేసుకున్నటువంటి హిమవంతుడు బయటకు వచ్చాడు. అంతవరకు ఆయన దేవతార్చనలు ఉన్నట్ట. పైగా వాళ్ళు విష్ణు వంశం అని మనం చెప్పుకున్నాం. అనాదిగా విష్ణువుని ఆరాధించేటువంటి కుటుంబం అది. ఆ ఇంట పుట్టిన అమ్మవారు. అందుకే అమ్మవారికి విష్ణువు సోదరుడు అని కూడా మనం చెప్పుకుంటాం. మొత్తానికి అప్పుడే విష్ణు పూజ చేసి వచ్చాడు. ఈయన రాగానే బిచ్చగాడు కనబడ్డాడు. ఏం జరిగిందంటే విషయం తెలిసింది, తమ అమ్మాయిని అడిగాడని. వెంటనే కోపంగా వచ్చేట ఆయన కూడా. రాగానే ఎదురుగా బిచ్చగాడు కనబడలేదుట. ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన చేస్తుంది శివపురాణం, గమనించుకోవాల్సింది. ఒక పెద్ద కాంతి పుంజం గోచరించిందిట. వెంటనే అప్రయత్నంగా రెండు చేతులు దోయిలించి నమస్కరించగానే ఆ కాంతి పుంజంలో ఒక రూపం సాక్షాత్కరించిందట. ఎలా ఉన్నది ఆ రూపం అంటే, శంఖచక్ర గదాపద్మములు ధరించి నీలమేఘశ్యాముడై నారాయణుడు గోచరించాడు అందులో. అద్భుతం అది. గోచరించడమే కాదు, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తను ఇప్పుడు పూజ చేసి వచ్చాడు. తులసి దళాలు పువ్వులు అన్నీ పెట్టాడు. ఎక్కడెక్కడ ఆ దళాలు పెట్టాడో అవన్నీ ఇక్కడ ఆకృతులు గోచరించాడు. తాను పెట్టిన తులసి దళాలు, తాను పెట్టిన పువ్వులు. ఇది ఒక అద్భుతమైన విషయం అండి. ఇలాంటి వర్ణనే మనకి భారతంలో కిరాతమూర్తి సాక్షాత్కరించినప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఆఖరికి ఆదికిరాతుడు నాలుగు బాధితే కింద పడిపోతాడు. ఆఖరికి తాను పూజించినటువంటి అక్కడ శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి వెళ్ళి దండం పెడతాడు. స్వామి నాకు బలమివ్వు, ఇతడు ఎవడో బోయివాడు వచ్చాడు, వీడు కొట్టేశాడు నన్నని. కొట్టినవాడు ఆయనే, తెలియదు దీనికి. అలా దండం పెట్టి మళ్ళీ తిరిగి చూసేటప్పటికల్లా ఒక వింత చూపిస్తాడట. ఆ బోయివాడుగా కనబడ్డ శివుడు యొక్క శరీరంపై తాను ఇక్కడ వేసిన బిల్వదళాలు పువ్వులు కనబడ్డాయట. అప్పుడు పోల్చుకున్నాడు శివుడని అని భారతంలో వర్ణన్ ఇక్కడ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక విగ్రహము లింగము ఆలంబనగా చేసుకుని చేసే అర్చన అక్కడ కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. అలాగే వైకుంఠంలో విష్ణువు, మణిద్వీపంలో అమ్మవారు కూడా మనం వేసే పూజ స్వీకరిస్తారు. అది ఆ భావంతో ఇక్కడ తెలిసి అర్చన చేయండి. అందుకు తాను చేసినటువంటి పూజ స్వీకరించిన నారాయణుడు ఎదురుగా కనబడగానే ఆనంద పరవశుడి నమస్కరించి తల వంచి మళ్ళీ తెరిచేటప్పటికల్లా ఆ రూపం వెళ్ళిపోయిందిట. కాంతి పుంజం అలాగే ఉంది, ఆ రూపం వెళ్ళి మరొక రూపం వెలుకొచ్చింది. ఆ రూపం ఎలా ఉన్నదంటే, హంసవాహనంపై కూర్చొని సరస్వతి సమేతుడై చేతిలో పుస్తకము అక్షమాల మొదలైనవి పట్టుకున్నటువంటి బ్రహ్మరూపం గోచరించిందిట. ఓహో, ఈయన బ్రహ్మ హిరణ్య గర్భుడని మళ్ళీ నమస్కారం చేసుకున్నాడు. తర్వాత ఆ రూపం కూడా ఉపసంహరింపబడిందిట. ఉపసంహరింపబడి ఆదిత్య మండల వర్తి అయి బంగారు కాంతులతో ప్రకాశిస్తూ పైన రెండు చేతులతో రెండు పద్మములు, క్రింద రెండు చేతులతో అభయవరద ముద్రలు ధరించినటువంటి సూర్యరూప శివుడు సాక్షాత్కరించేట అద్భుతమైనటువంటి ఆ మండలంలో. వెంటనే మండలాంతర్గతం హిరణ్మయం రాజమానవపుషం శుచిస్మితం చండదీధిత మఖండిత జ్యుతిం చింతయే మునిసహస్ర సేవితం నమస్కారం చేసుకున్నాడు హిమవంతుడు. తర్వాత చూస్తే మరొక రూపం గోచరించింది. వృషభవాహనంపై కూర్చొని పార్వతీదేవిని ప్రక్కన కూర్చోపెట్టుకుని పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఆశ్చర్యపోయాడు. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వెవరనుకుంటున్నావయ్యా నన్ను? నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే ఆదిత్యుని, నేనే శివుని, సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడు నేను అని చెప్పడం కోసం ఇంత విషయం చూపిస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఎంత రమ్యమైన దృశ్యం ఉన్నది శివపురాణంలోది ఇది. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యం ఏంటంటే, ఇంకా వీడు పార్వతి నుంచి వివాహం చేయలేదు, కానీ పార్వతీదేవి అయిన పక్కన కనబడింది. ఇది ఆశ్చర్యం. అంటే నువ్విచ్చేదేమిటో అయి పార్వతీదేవిని, ఆవిడెప్పుడు నా శక్తే. ఏదో లీలగా నీకు భాగ్యం కలిగించడానికి కూతురుగా పుట్టినంత మాత్రాన నువ్వు నీ కూతురు అనుకుంటున్నావు, ఆవిడ నా శక్తే, ఎప్పుడు నాతోనే ఉంటుందని చూపించాడా అన్నట్లుగా పార్వతీ సమేతంగా దర్శనమిచ్చాడు అక్కడ. ఇది ఆశ్చర్యకరమైన దృశ్యం. మళ్ళీ కళ్ళు తేరిపార చూసే లోపల ఆ దృశ్యం కూడా లీనమై కేవలం కనబడింది. ఏమిటయ్యా అంటే, ఏ రూపము లేని నామరూపరహితమైన అఖండ జ్యోతిర్లింగం దర్శనమిచ్చింది అక్కడ. ఇది ఆ స్వరూపం. మొత్తం ఇంతవరకు వీధి బిచ్చగాడుగా ఉన్న చోట కనబడినవి ఇన్ని లీలలు, ఇన్ని దృశ్యములు. అంతా చూసిన తర్వాత హిమవంతుడు ఆనంద పరుషుడే నమస్కరిస్తే మళ్ళీ ఒక వీధి బిచ్చగాడు రూపంలో నిలబడ్డాట. ఇంతవరకు తాను చూసింది సత్యమా లేక మాయయా, కలయో సాంభవ మాయయో అనుకున్నట్ట. ఇదే సాంభవ మాయా అని ఆశ్చర్యచకితులయ్యాడు. వెంటనే ఇస్తే నువ్వు కూతుర్ని నువ్వు, లేకపోతే లేదయ్యా అని విడిపెట్టా. ఈ లోపల తేరుకునేటప్పటికే వెళ్ళిపోయాడు ఆయన. ఏమిటి ఇదే, ఏం జరిగింది, నేను చూసింది ఏమిటి, నేను ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళాడు. మొత్తానికి శివుడు తిరిగి కైలాసానికి వెళ్ళాట. అడుక్కోవడం కూడా చేత కాదు. ఇలా అడిగితే ఎవరిస్తారండి పిల్లల్ని, వేషాలు మట్టుకుని వెళ్ళి అడిగితే కనుక నీ లాభం లేదు. ఏదో ఆవిడ అడగమంది గనక లాంఛనంగా వెళ్ళి అడిగాను. కానీ ఇలాంటి నిర్వహణ చెయ్యాలి అంటే నాకేం తెలుస్తుంది, ఇల్లా వాకిలా ఏదైనా కుటుంబం తల్లి తండ్రి ఉంటే నేర్పేవాళ్ళు, ఈయనకి తల్లా తండ్రా ఎవరున్నారని స్వయంభూ. అందుకు ఒక్కసారి ఇలాంటి నిర్వహణ చేయడానికి ఎవరు పనికొస్తారని ఆలోచించి మళ్ళీ పిలిచేట. ఎవరిని, సప్తర్షులని. సప్తర్షులు వచ్చేట. ఈసారి ప్రత్యేకత ఏంటంటే అరుంధతీదేవిని కూడా స్మరించేటండి ఆయన. అమ్మ అరుంధతీదేవి కూడా వచ్చింది. సప్తర్షులు, అరుంధతీదేవి, వీళ్ళు మొత్తం 8 మంది వచ్చారు అరుంధతీదేవితో కలిస్తే. ఇలా 8 మంది రాగానే మందహాసం చేసేట పరమేశ్వరుడు. ఆ చిరునవ్వు చూస్తే ఎలా ఉన్నది అంటే అమ్మవారు కనిపించినట్టే వాళ్ళు కనిపించింది. పైన ఉన్న నెలవంక కంటే ప్రసన్నంగా చల్లగా ఉంది ఆ చిరునవ్వు యొక్క కాంతి. ఆ కాంతిలో ప్రసన్నులై స్వామి మళ్ళీ మమ్మల్ని స్మరించో ఏమిటి కారణం, మళ్ళీ తిట్టడానికి పంపిస్తాడే ఏమిటి అంటే చెప్తున్నాడు, నాకు ఈ పెళ్లి మాట్లాడడానికి నా వైపున పెద్దలెవ్వరూ లేరు. ఎందుకంటే పెద్దలకు పెద్ద ఈయన, ఈయనకి పెద్దలెవరు, అందుకు పెద్దవారైన మీరు బయలుదేరండి అన్నట్ట మహర్షుల్ని పంపించాడు. అందులో ఇలాంటి పెళ్లి వ్యవహారాల్లో స్త్రీలకు ప్రాధాన్యం ఉంటుంది కనుక ఈ తల్లిని అరుంధతీదేవిని ఈ పనిలో చురుగ్గా పాల్గొమ్మని కోరుకుంటున్నాను అంటే అంతకంటే భాగ్యమా అని మొత్తం వీళ్ళందరూ బయలుదేరారు. ఎక్కడికి, హిమవత్ పర్వత ప్రాంతానికి. ఆ వెళ్ళగానే గగనం నుంచి వాళ్ళు దిగుతూ ఉంటే ఏమిటి మా ఇంటి ముందు తేజపుంజాలు దిగుతున్నాయి అనుకున్నట్ట హిమవంతుడు. చూస్తూ ఉండగా క్రమంగా వాళ్ళు దివ్యమైన శరీరాలతో గోచరించారు. ఎందుకంటే సప్తర్షులు వాళ్ళ నిత్యం మనం రక్షించే వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో వాళ్ళు ఎప్పుడో ఋషులై కూర్చున్నారని కాదు, గగన మండలంలో అనేక మంది మహర్షులు జ్యోతిస్వరూపులై తమ శక్తిని భూమిపైకి ప్రసరిస్తూ ఉంటారు. అందుకే విశ్వ నిర్వహణలో మహర్షులది ప్రధానమైన పాత్ర. అందుకే దేవతలకి ఋషులకి కూడా మనం నమస్కారం చేసుకోవాలి. ఈ ఋషులు తమ తపశ్శక్తి చేత తేజవమూర్తుల్ని పైన పెడతారట గగనంలో. వాళ్ళ తపస్సులే కాంతి ఆకృతులు ధరించి పైన ఉంటాయి, అవి రక్షిస్తూ ఉంటాయి విశ్వచక్రాన్ని. అందుకు మనం నమస్కరించేది ఆ తపోమూర్తులైనటువంటి వారి యొక్క జ్యోతిస్వరూపం. అందుకే మహర్షులకి 2 రకాల మూర్తులు ఉంటాయి, ఒకటి జ్యోతిస్వరూపము, ఇంకోటి సిద్ధరూపము అని. ఈ సిద్ధరూపాలతో వారు కంటికి కనబడవచ్చు వాళ్ళు అనుకుంటే, మనం అనుకుంటే కనబడరు. కనబడాలని వాళ్ళు అనుకుంటే సిద్ధరూపాలతో కనబడతారు. జ్యోతిస్వరూపాలతో గగనంలో ఉంటూ విశ్వ నిర్వహణలో విశ్వచక్ర యొక్క గమనంలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఇది సప్తర్షులు ప్రధానం. అందుకే కాలగణనలో సప్తర్షులకే ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి సప్తర్షి మండలము దిగివచ్చింది. అంటే శివ కళ్యాణంలో చురుగ్గా పాల్గొన్న పెళ్లి పెద్దలెవరు, సప్తర్షులు. అందుకే ఈ కళ్యాణ ఘట్టం వింటే నక్షత్ర రీత్యా మనకు కావలసినటువంటి సుఖాలు కూడా జరుగుతాయట. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది, నక్షత్ర శాంతి అని ఒకటి ఉన్నది మనకి. అలాగే యజ్ఞంలో కూడా నక్షత్రేష్టి అని యజ్ఞం మనం చేస్తాం. ఈ నక్షత్రేష్టిలో మొత్తం 27 నక్షత్రాలని వినియోగించడం జరుగుతుంది. గ్రహముల యొక్క బాధలు పోవడానికి గ్రహాన్ని ఎలా ఆరాధన చేస్తామో దానికంటే శక్తిమంతమైంది నక్షత్రముల ఆరాధన అని చెప్పారండి. ఇది తెలిస్తే మీకు ఇక్కడ చుక్కల పర్వతం మరింత అర్థమవుతుంది. ఈ నక్షత్ర మండలముల యొక్క కృప చాలా ఉండాలట. ఈ మాట సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు, నక్షత్రములు ప్రధానమయ్యా, వాటిని ఆరాధించండి, దానివల్ల మనకు అనేక గ్రహ బాధలు, జ్యోతిష్ సంబంధమైన బాధలు తొలగుతాయట. ఇది ఒక విశేషం. అయితే నక్షత్ర మండలములకెల్లా ప్రత్యంత ప్రధానమైన వాళ్ళు సప్తర్షులు. వాళ్లే దిగివచ్చారు. వీళ్ళకి ఋష్యత్వం ఉంది, నక్షత్ర శక్తి ఉన్నది. ఈ రెండూ ఉండడం చేత ఈ ఘట్టం వింటే, ఇది శివపార్వతుల పారాయణ చేసినా ఘట్టం విన్నా వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. పెళ్ళైన తర్వాత ఈ మండలాన్ని అరుంధతిని చూసి నమస్కారం చేస్తారే, శివుడికి పెళ్లికి ముందే దిగొచ్చింది మండలం. ఇది ఆలోచించండి. ఇక్కడ ఆ మండలం అరుంధతి ఇక్కడ తిరుగుతున్నారు. అందుకు ఈ కళ్యాణ ఘట్టం వింటే పెళ్లి కాని వారికి పెళ్లి జరగడమే కాకుండా పెళ్ళైన వారు అన్యోన్యమైన దివ్య దాంపత్యాన్ని కూడా పొందుతారు. అన్ని గ్రహదోషాలు తొలగి ఆనందంగా ఉంటారు. అందుకే శివపార్వతుల కళ్యాణం నిరంతరం పారాయణ చేయదగ్గ ఒక అద్భుతమైనటువంటి రహస్యములతో కూడినటువంటిది. ఈ జ్యోతిష్ శాస్త్రపరమైన రహస్యం. మొత్తానికి వీరందరూ హిమాలయ పర్వతం దగ్గరికి రాగానే హిమవంతుడు ఆనంద పర్వతుడై ఇంట్లోకి ఆహ్వానించేట కాళ్ళు కడిగి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ధన్యుణ్ణైపోయాను అనుకున్నాడు. ఎందుకంటే బ్రహ్మర్షులు దిగివచ్చి వచ్చారే నా ఇంటికి, ఎంత భాగ్యం నాకు. ఇంత భాగ్యానికి కారణం ఎవరు, అమ్మవారు నా కడుపును పుట్టడం నా భాగ్యం. ఇంకేమున్నది, ఈ లోపల వాళ్ళని కూర్చోబెట్టి నమస్కరించి, ఎప్పుడైతే అమ్మ అరుంధతి నువ్వు కూడా వచ్చేవ కదా తల్లి, ధన్యుణ్ణైపోయాను అంటే అరుంధతీదేవి దీవించిందట. ఆ దీవెన శబ్దం విని లోపల నుంచి మేనాదేవి పరిగెత్తుకొచ్చిందట. ఒక స్త్రీమూర్తి ఎవరో వచ్చారని, వచ్చినది ఎవరు? సాక్షాత్ అరుంధతి. ఆనంద పరవశురాలు అయిపోయింది. ఇంటికి ఒక ముత్తైదు వచ్చింది అంటే అమ్మవారు వచ్చింది అని భావించే సంస్కృతి మనది, అవునా లేదా? అలాంటిది సాక్షాత్తు ఋషిపత్ని అయినటువంటి పెద్ద పేరంటాలు అయినటువంటి అరుంధతీదేవి రాగానే మేనాదేవి ఆనంద పరవశురాలి, నా జన్మ ధన్యమైంది, మా కుటుంబం ధన్యమైంది అంటూ అరుంధతీదేవితో ఒక మాట అన్నదట, నేను నీ దాసిని, నువ్వేమి చెప్తే అది చేస్తానని చెప్పమ్మా అని అక్కడ కూర్చున్నదిట. అప్పుడు అరుంధతీదేవి పాదాల మీద పడుతున్నటువంటి ఆ మేనాదేవిని పైకి లేపి కూర్చోపెట్టి, ఎప్పుడైతే ఉచితాసనాలు అందరూ అలంకరించారో అప్పుడు హిమవంతుడు వాళ్ళ అమ్మాయి అక్కడ ఉన్నది సార్, ఆమెను పిలిపించారు. ఆమె చాలా బిడియంగా వచ్చి హిమవంతుడు పక్కన నిలబడి ఉన్నది, ఆ పార్వతీదేవి. ఇప్పుడు ఆ తల్లిని కనులారా చూసినటువంటి సప్తర్షులు నమస్కారం చేసుకుని చెప్తున్నారు, ఇక్కడ ఏ కారణంకు వచ్చారో చెప్తున్నారు. మేము శివుడు పంపగా వచ్చాం. శివుడు అంటే ఏమనుకున్నారు? ఏ వేల్పుల్లకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చు నెవ్వడు సుధాధాముతోడ సవరించు నెవ్వడు అవని ప్రధానంబులైన అంగంబుల సవరించు నెవ్వడు సకల జగము అవని ప్రధానంబులైన అంగంబుల సవరించు నెవ్వండు సకల జగము ఏకతంబున వసయించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరులు యోగ దృష్టి. ఎంత చక్కటి పద్యం ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఏకతంబున వసయించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరులు యోగ దృష్టి ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు విశ్వలోకైక సాక్షి అడుగ పుత్తెంచినాడు నీ అనుగు కూతుని ఇమ్ము పెండిలి పెద్దల మేము నీకు తుహినగిరి రాజా భాగ్యవంతుండవైతి ఇది అన్నారండి వారు. ఎంత అందమైన పద్యాన్ని శ్రీనాథ మహాకవి ఇక్కడ అందించాడో చూడండి. శివుడంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ. దృష్టిలో ఈశ్వర అనగానే అందరికి ఎవరు గుర్తొస్తారు? ఈశ్వరుడు అంటే శివుడే గుర్తొస్తాడు. కానీ ఈశ్వర శబ్దము మిగిలిన ఎవ్వరికీ లేదు, శివునికే ఉన్నది. అంతేకాదు ఎవ్వరికి లేని మరొకటి ఉంది ఆయనకి, చంద్రలేఖ. ఏ దేవతకి చంద్రలేఖ లేదు, అయితే వాళ్ళ ఆవిడకు ఉంది, వాళ్ళ అబ్బాయి గారికి ఉంది, అది వేరే విషయం, ఒక ఫ్యామిలీ వదిలేయండి. కానీ అసలు మెయిన్ ఈయనకు ఉంది కనుక వాళ్ళకు వచ్చింది పోలిక. అందుకు చంద్రలేఖ ఎవరికి అయ్యిందాయ అంటే శివుడికే ఉందిట. అందుకే ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడా అన్నాడు ఇక్కడ. చంద్రుడితో పాటు ఎవరికీ లేని ఈశ్వర శబ్దాన్ని కూడా ధరించి ఉన్నాడన్నారు. ఇది మనం ఆలోచించవలసిన అంశం. నిజానికి ఉపనిషత్తుల్లో శివతత్వం ప్రతిపాదించబడింది అని శ్రీకంఠారాధ్యులు వారు ప్రతిపాదన చేశారు. అందులో సందేహం లేదనిపిస్తుంది. ఎందుకంటే మీరు మొత్తం ఉపనిషత్తులు చదవండి, శివశబ్దం ముఖ్యంగా దశ ఉపనిషత్తులు. ఈశావాశ్యమిదం సర్వం అని ప్రారంభించుతాడు, మధ్యలో ప్రపంచోపశమం శాంతం శివం అంటాడు. భీషాస్మాద భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య అదొకటి. అదేవిధంగా ప్రళయకాలంలో ఎస్యచ ఓదనం భవతి, ఈ విశ్వమంతా ఎవడికి ఓదనమో ఆయన పరమాత్మ అని చెప్పాడు. ఓదనం అంటే ఆహారం. ఈ వర్ణనలన్నీ చూస్తుంటే పరతత్వం అనగా శివుడే అని ఉపనిషత్తు ప్రతిపాదిస్తోంది. అందుకే ఈ మహానుభావుడే శ్రీనాథుడు మరొకటోటి అంటాడండి, విహరించు నెవ్వడు వివిధోపనిషదత్త హర్మ్యాగ్రముల యందు అహరహమ్ము సవరించు నెవ్వడు జఠరగోళంబున సకల ప్రపంచంబు సంతతముగా ఇతర దుర్ధర మగు ఈశ్వర శబ్దంబు వలసి ఎవ్వని బాయ దలఘులీల అన్నాడు ఇక్కడ శ్రీనాథుడే మరొక చోట. ఈశ్వర శబ్దం బయలుదేరిందిట ఎక్కడైనా ఉందామా అని బయలుదేరి ఎంత చక్కటి రమ్యమైన భావన చూడండి. ఈశ్వర అంటే అర్థం ఏమిటి? ప్రభువు అంతే కదా. ముందు నరుల దగ్గరికి వెళ్ళిందిట, వెళ్ళి నరుల్లో ఎవడు గొప్పవాడో చూసి అక్కడికి చేరి నరేశ్వర అని సెటిల్ అయిందిట. అబ్బే ఇక్కడ నాకు పెర్మనెంట్ గా ఉండలేను అనుకుందిట, ఎందుకంటే తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు ఒకడు అని సామెత మనకి. అలా వీడి పైన మరొకడు కనబడుతున్నట్ట, అందరూ వీడికి హెడ్ హెడ్ అని దండం పెడుతుంటే వీడికి పైన మరొక హెడ్ ఉన్నాడు. కనుక ఇక్కడ నుంచి నెమ్మదిగా బయలుదేరి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందిట. నరుల కంటే వాడు పైవాడు కదా, వాడిని సురేశ్వర అని వాడికి పేరు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క లోకాల దగ్గరికి వెళ్ళి ఆ లోకేశ్వరులుగా వ్యవహరిస్తున్న తృప్తి కలగలేదు, ఎందుకు వీళ్ళందరికీ పైన మరొకడు కనబడుతున్నాడు. అలా తిరిగి 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 కైలాసానికి వచ్చిందిట. వచ్చి శివుణ్ణి చూసి ఈయన దగ్గర స్థిరపడిపోయిందిట, ఎందుకంటే ఈయనకి పైన మరొక ఈశ్వరుడు లేడు కనుక ఇక్కడ ఆయన దగ్గర స్థిరపడిపోయిందిట. అందుకే ఇతర దుర్ధరమగు ఈశ్వర శబ్దంబు వలసి ఎవ్వని వాయ దళగులీల. అందుకే ఈశ్వరుడు అంటే మనకు శివుడే గుర్తొస్తున్నాడు, ఈశ్వరుడు అంటే పాలకుడు. అందుకే దేవతలు మనకి ఈశ్వరులైతే వాళ్ళకి ఈశ్వరుడు ఆయన కనుకనే మహేశ్వరుడు అని పేరు ఆయనకి. విశ్వేశ్వరుడు సర్వేశ్వరుడు జగదీశ్వరుడు అని ఈశ్వర శబ్దములన్నీ ఆయనకే చెప్పబడుతున్నాయి. అది పరమేశ్వర పారమ్యాన్ని ఇంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. అని ఈశ్వర శబ్దము చంద్రలేఖ ఆయనకే ఉన్నది. పైగా చంద్రలేఖ అంటే సామాన్యం కాదండి, ఇది తెలుసుకోవాలి. చంద్రలేఖను దేనికి సంకేతమో చెప్తున్నాడు, అది అమృతత్వానికి సంకేతం. అమృత కిరణుడు అని చంద్రుడికి పేరు. మనం చూసే కళలు, చంద్ర కళలు 15 పాడ్యము నుంచి పున్నమి వరకు ఉంటాయి. ఇవి మళ్ళీ కిందకి తిరుగుతూ వస్తాయి తర్వాత కృష్ణపక్షంలో. ఒక్కొక్క కళ కూడా అమ్మవారి స్వరూపమని ప్రతిపన్ముఖ్య రాకాంత తిదిమండల పూజిత అని అంటాం. అయితే 15 కళలు మనకు అనుభవానికి వచ్చే మారే కళలుట. ఈ 15 కళలే ఉన్నాయి చంద్రుడి దగ్గర. మారని కళ ఒకటి ఉందిట, అది ఎప్పుడు మారదు, ఒకేలా ఉంటుంది. అదే నిజమైన కళ. అది 16వ కళ. దానికే షోడశి అని పేరు. దానికే సాదాఖ్య కళ, ధ్రువా కళ అని పేరు. అది అమృత కళ, మారదు, నశించదు. ఆ అమృత కళను తల మీద పెట్టుకున్నట్టు స్వామి. అది ఆయన పెట్టుకున్న కళ పేరు సాదాక్ష కళ, అమృత స్వరూపుడు అని చెప్పడం కోసం అది పెట్టుకున్నాడు. అంతేకాదు ఓంకారం అన్నప్పుడు ఆ మా ఈ మూడు వినబడతాయట. వినబడని సూక్ష్మ నాదం ఒకటి ఉందిట, ఆ నాదానికి సంకేతమే అర్ధచంద్రుడు. అది తురియతత్వం. ఆ తురియతత్వం తానే అని చెప్పడం కోసమే చంద్రలేఖ ధరించి ఉన్నాడు. కనుక శివుడు ఓంకార రూపుడైతే తురియతత్వం చంద్రలేఖగా పైన ప్రకాశిస్తున్నది. ఇది గ్రహించవలసినటువంటి తాత్విక దృష్టితో చూసే వాళ్ళకి, అర్థమైన వాళ్ళకి. అర్థం కాలేదా, అనర్థమేం లేదు. కానీ గ్రహించండి. ఇక్కడ మొత్తానికి ఓంకారం శివుడు రూపమైతే పైన ఉన్న తురియతత్వమే చంద్రలేఖగా గోచరిస్తున్నది. అందుకే చంద్రలేఖ యొక్క ప్రత్యేకత తెలిసింది, ఈశ్వర శబ్దం యొక్క విశేషం. అందుకు ఇక్కడికి వచ్చినప్పుడు సప్తర్షుల మొట్టమొదటి మాట ఏమిటి, ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చునెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించునెవ్వాడు సకల జగము. ఈ ప్రపంచాన్నంతటి సవరిస్తున్నట్ట. సవరించడం అంటే ఒక సిస్టమేటిక్ గా నడుపుతున్నాడు. ఎలా నడుపుతున్నాడంటే తాను 8 రూపాలు ధరించి నడుపుతున్నాడు. ఏమిటా 8 రూపాలు? అవని ప్రధానంబులైన, భూమి మొదలైన. అంటే నేను మరి వివరించక్కర్లేదా, ఎందుకు నిన్న చెప్పుకున్నావు సాయంత్రం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అనబడే 8 మూర్తులతో ఈ ప్రపంచాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఆయన. అయితే ఆయన అందరూ చూడగలరా? అంతటా ఆయన ఉన్నట్ట, అన్ని ఆయనే నడిపిస్తున్నట్ట. కానీ అందరూ ఆయన చూడలేరు. ఎమరి అందరూ చూడలేరు అనొద్దు, కొందరు చూడగలట. ఎవరు చూడగలరు అంటే ఏకతంబున వసించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరులు యోగ దృష్టి. ఏకాంతాన్ని ఆశ్రయించాలి. ఏకాంతం అంటే తలుపులేసి కూర్చోవడం కదా, తలుపులేసి కూర్చోవడం కాదు, తలుపులు వేసి కూర్చోవాలి. తలుపులు వేస్తాం కానీ తలుపులు వేయం, అది కూడా వచ్చింది బాధ. తలుపులు ఎక్కడ పెడితే అక్కడికి పోతూ ఉంటాయి. ఎక్కడుంటూనే భీమవరంలో సీరియల్లో ఏం జరుగుతుందో కూడా ఆలోచించగలం మనం, ఏం లాభం. అందుకు తలపులు నిగ్రహించి అది ఏకాంతము అంటే ఇది అర్థం అండి. ఏకతంబున వసించి అలా ఏకాంతం సిద్ధిస్తే అలా యోగీశ్వరేశ్వరులు యోగ దృష్టితో ఏకాంతంలో ఎవరిని చూస్తారో ఆయన పరమేశ్వరుడు. వాళ్ళకి అనుభవానికి వచ్చేవాడు. యోగులకి ఈశ్వరానుభవం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ప్రపంచానుభవం ఉంటుంది. ఇది తెలియవలసింది. ఇది ఎలాంటిది అంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఒక పద్మాన్ని మనం చూస్తాం, అబ్బా భలే ఉందండి అంటాం, తుమ్మిది చూస్తుంది, కానీ మనకు కనబడనిది దానికి కనబడుతుంది. దాంట్లో ఏమిటది? మకరం. అది అక్కడే ఉంది, కానీ తుమ్మిది ఎంత పువ్వును చూసినా దాని దృష్టి మకరందం మీదే. కనుక ఈ ప్రపంచం ఒక పువ్వు లాంటిది, మనకు పువ్వే కనబడుతుంది, దానిలో ఉన్న శివుడనే మకరందం యోగులనే తుమ్మిదలకే కనబడుతుందండి. వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు అక్కడ. అక్కడ ఉంది అదే సారం. పుష్ప సారం మకరందం, ప్రపంచ సారం పరమేశ్వరుడు. అందుకే సంసార సారం భుజగేంద్రహారం. ప్రపంచానికి సారం ఆయన. ఆయన లేకపోతే ఈ తాజాదనం లేదు ప్రపంచానికి. లోపల మకరందం వల్లే పువ్వు అంత తాజాగా కనబడుతుంది, అది సార వస్తువు. లోపల పరమాత్మ వల్లే ఈ శరీరం, ఈ ప్రపంచం అంతా సారముగా కనబడుతుంది. కనుక ఇంత పిప్పికి సారం ఆయనే అది తెలుసుకోబడుతుంది, ఆ సార వస్తువైన పరమాత్మ. అందుకు ఆ సార వస్తువైన పరమాత్మని ఎవరు చూడగలరయ్యా అంటే మకరందాన్ని తుమ్మిద చూసినట్టు ఈశ్వరుణ్ణి యోగి మాత్రమే చూడగలడు. చూసే పద్ధతి ఏమిటి? ఏకతంబున వసయించి ఎవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి. ఎవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి. శివపదం ఎటువంటిది అంటే ఆ శివుని పదమును చేరుకుంటే వాళ్ళు వెనక్కి తిరిగి రారు అని సూక్ష్మ దృష్టి కలిగిన జ్ఞానులు చెప్తారు. అట్టి శంభుండు అటువంటి శివుడు ఎవడైనా అఖిల లోకైక సాక్షి, సమస్త విశ్వానికి సాక్షీభూతులైనటువంటి పరమాత్మ, ఆయన అడుగు పుత్తెంచినాడు. అటువంటి పరమాత్మ మీ అమ్మాయిని ఇమ్మని మమ్మల్ని పంపించాడు ఇక్కడ. ఎంత ఆశ్చర్యం! పైగా ఇమ్ము పెండిలి పెద్దల మేము నీకు, మేము పెండిలి పెద్దలుగా వచ్చాము. భాగ్యవంతుడవయ్యా నువ్వు, తుహినగిరి రాజా భాగ్యవంతుండవైతి. అంతేకాదు తగిన వరునకు కన్యాదానమునిచ్చి తగిన వరునకు కన్యకాదానమిచ్చు అంతకంటెను మరి భాగ్యం అన్యమేది. తగిన వరుడికి కన్యాదానం చేయడం కంటే గొప్ప భాగ్యం ఏది? ఎవరికి? తల్లిదండ్రులకు. అఖిల భూధరాగ్రగణ్య, ఓ పర్వత శ్రేష్ట, తగిన వరుడికి కూతురునివ్వడం కంటే తల్లిదండ్రుల భాగ్యం ఏమిటయ్యా అంటూ గొప్ప సంబోధన చేస్తారండి ఇక్కడ. సకల యజ్ఞాంగ సముదాయ జన్మభవన, ఎంత అందమైన సంబోధన చూడండి. ఇవన్నీ దివ్య శబ్దములు, మామూలు శబ్దములు కాదు. సకల యజ్ఞాంగ సముదాయ జన్మభవన అంటే అన్ని యజ్ఞాలకి నిలయమైన హిమవంతుడా, యజ్ఞ ద్రవ్యములన్నీ దొరికే చోటు హిమవంతుడు. అందుకే తపోధామ, దేవతాత్మ, యజ్ఞధామ అని మూడు శబ్దంలో నేను చెప్పుకున్నాం. అంత పవిత్రమైన మూర్తిది. ఎందుకంటే ప్రకృతి శక్తులు అన్నిట్లోకి పర్వత శక్తులు గొప్పవిట, పర్వత శక్తుల్లో హిమవంతుడు గొప్పవాడు. ఇదంతా ఒక అద్భుతమైన రహస్యం ఉందండి. చిత్త చివరికి మనం విప్పుదాం పెళ్లి సమయంలో. మొత్తానికి ఇంత చెప్పి, దాతబట నీవు మేము సంధాతలమటే, గారవపు పెండ్లి కూతురు గౌరి అట్టే, శంభుడట పెండ్లి కొడుకు. ఇది సంప్రదాయము. అభినుతింపంగదగు పర్వతగ్రగణ్య, అభినుతింపంగదగు పర్వతగ్రగణ్య. ఎంత అద్భుతమైన సంప్రదాయం చూడు. దాయము అంటే ఇవ్వబడినది అని అర్థం. ప్రదాయము అంటే బాగా ఇవ్వబడింది. సమ్ అంటే చక్కగా ఇవ్వబడింది. సంప్రదాయము అంటే చక్కగా బాగా ఇవ్వబడినది అని అర్థం. పెద్దల ద్వారా ఇవ్వబడింది పరంపర, అది చక్కగా వివరించారు. సంప్రదాయం అంటే ఇంత గొప్ప సంప్రదాయం ఇక్కడ ఎక్కడ దొరుకుతుందయ్యా? దాతబటే నీవు మేము సంధాతలమటే, గారవపు పెండ్లి కూతురు గౌరి అట్టే, శంభుడట పెండ్లి కొడుకు. ఎంత బాగున్నది. మహర్షులు పెండ్లి పెద్దలై రావడం అంటే సామాన్యమా అని చెప్పి, నువ్వు ధన్యుడు అయ్యావయ్యా అన్నారు. వెంటనే హిమవంతుడు దండం పెట్టి అమ్మవారిని ముందుకు పిలిచేట, రావమ్మ తల్లి. ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి, రావమ్మ తల్లి. సర్వజగచ్చరణ్యునకు అమృతాంశు మౌలిక అయితే భిక్ష, నువ్వు భిక్ష అయ్యావు. ఎందుకంటే అడుక్కోవడానికి వచ్చారుగా మహానుభావుడు, ఇప్పుడు రికమెండేషన్ కూడా. నేను భిక్ష ఇస్తున్నాను ఆయనకి. ఎవరికి? అమృతాంశు మౌళికి, సర్వజగచ్చరణ్యునకు, సర్వజగత్తికి దిక్కైన చంద్రశేఖరునికి నువ్వు ఇంకా భిక్షవైపోయేవమ్మా అంటే నిన్ను ఇస్తున్నాను. ఎంత అందంగా చెప్పాడు, రావమ్మ తల్లి సర్వజగచ్చరణ్యునకు అమృతాంశు మౌళిక అయితే భిక్ష. పైగా వచ్చిన వారు ఎవరనుకున్నావు? అర్థింపవచ్చిరి ఆదిమ బ్రహ్మలు ఘనపుణ్యరాశులు గగనమునులు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. అర్థింపవచ్చిరి ఆదిమ బ్రహ్మలు ఘనపుణ్యరాశులు గగనమునులు. వీళ్ళందరూ ఒకెత్తండి. ఆ అమ్మక్కరొకెత్త, వచ్చిన తల్లి, ఆవిడ గురించి విశేషంగా చెప్తున్నారు. పరమ పతివ్రతా పరిషత్ శిరోమణి అది అరుంధతి సర్వలోకైక వినుత. ఆ వచ్చిన తల్లి పరమ పతివ్రతా పరిషత్ శిరోమణి, ఆ తల్లి ఆ జగజ్జనని. ఆవిడకి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి యొక్క అంశే కదా అరుంధతి. ఆవిడకి నమస్కారం చేసి, ఇటువంటి మహాత్ములు వచ్చి నా కూతుర్ని అడిగారంటే ఈ భాగ్యం నాకు ఎవరి వల్ల కలిగిందన్నావు అనుకున్నావమ్మా. నీవు కారణముగా నిరయంగా సిద్ధించే భాగ్యంబు గృహమేది ఫలము నాకు. గృహస్థికి ఇంతకంటే ఇంకేం కావాలి? బ్రహ్మర్షులు ఇంటికి రావడం, వాళ్ళు అడగడం, కన్యాదానం మా వారికి ఇచ్చి చెయ్యని అనడం, ఇంతకంటే గృహస్థికి ఇంకేం కావాలి భాగ్యం? నేను ధన్యుణ్ణైపోయాను అంటూ అనుచు మృక్కించే ఋషులకు నందరకును వచ్చి దండం పెట్టామా వీళ్ళందరికీ. ఎంత అమ్మవారైనా మర్యాద మర్యాదే. ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లల చేత నమస్కారం చేయించాలి. ఇది ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళు చేస్తే పిల్లలు చేస్తారు. ఆ మధ్య పాపం యతీశ్వరుడు ఒక గృహస్థింటికి వెళ్తే, నాయన నమస్కారం చెయ్యు అంటే హాయ్ అంకుల్ అన్నాడు వాడు. అంటే ఏమి నేర్పుతున్నామో చూడండి. గుళ్ళకెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి దండాలు పెట్టేస్తున్నాం, వచ్చేస్తున్నాం, కోరికలు తీర్చాలి కదా. సంప్రదాయమో పోయింది. ఎక్కడికి ఉంటే అండి, ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గారు నమస్కారం చేయడం అనేది నేర్పండి. అభివాదనశీల నిత్యం వృద్ధోపసేవిన అన్నట్లుగా పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేస్తే నాలుగు వస్తాయిటండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయుః కీర్తి ప్రజా విద్యాధనం, ఆయుష్ కీర్తి విద్యాధనం నాలుగు వస్తాయిట. ఈ నాలుగు మీ పిల్లలకు కావాలంటే పెద్దలకు దండం పెట్టించండి. సాక్షాత్ జగజ్జన్ని కూడా ఋషులు ఇంటికి రాగానే దండం పెట్టిందండి. ఆ దండం పెట్టమని చెప్తూ అనుచు మృక్కించే ఋషులకు నందరకును, ఋషులకందరికీ దండం పెట్టి అబ్జభవు కోడలికి, అబ్జభవు కోడలి, బ్రహ్మగారి కోడలు ఎవరు? ఇప్పుడు అరుంధతీదేవి, బ్రహ్మపుత్రుడు కదా వశిష్ఠుడు, అందుకు అబ్జభవు కోడలికి తుషారాద్రినాథుడు నమస్కరించి వాళ్ళతో చెప్తున్నట్ట, ఇప్పుడు మీకు నమస్కారం పెడుతున్నది ఎవరో తెలుసా? అవధరింపుడు శివుని అర్ధాంగ లక్ష్మి. ఇప్పుడు నమస్కరిస్తున్నది శివుడి అర్ధాంగము అని చెప్పండి శివుడితో అన్నట్ట. అంటే తాను ఒప్పుకున్నానని అంగీకరించడం. ఎంత అందంగా చెప్పాడో. అనుచు మృక్కించి పలికే నగుచు, నవ్వుతూ చెప్పేట హిమవంతుడి మాట. వెంటనే సప్తర్షులు దీవించి వెళ్ళారు తిన్నగా. ఆయన ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి మేము వెళ్ళిన పని చక్కగా జరిగింది, హిమవంతుడు సంతోషించాడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ లోపల హిమవంతుడు ఇప్పుడే సప్తర్షులు వెళ్ళి వచ్చారు గనక తమ కులపురోహితుడిని పిలిపించారండి. ఆయన పేరు గర్గమహాముని. ఈయన సామాన్యుడు కాదండి, యుగాల నాటి వాడు. ఈయనే తర్వాత కృష్ణ పరమాత్మ రుక్మిణి కళ్యాణం చేయించిన వాడు కూడా ఈయనే, సామాన్యుడు కాదు. అలాంటి మహానుభావుడు, యాదవుల పురోహితుడు, ఆనాటి నుంచి ఎదురు చూస్తున్నాడు నారాయణ అవతారం కోసం. చూడండి, అలాంటి గర్గమహాముని వీళ్ళ పురోహితుడు. ఆయన పిలిపించారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇతర ఋషులందరూ వచ్చారట. వీళ్ళందరి సమక్షంలో ముహూర్తం ఒకటి పెట్టించండి అన్నారు. చూశారు, మంచి ముహూర్తం వారం రోజుల్లోనూ ఉందయ్యా, మరి అన్ని సవరించుకోగలవా అంటే, మంచి ముహూర్తం అయినప్పుడు కష్టపడైనా సవరించుకుంటానన్నట్టు ఆయన. వారం రోజుల్లో ముహూర్తం నిర్ణయించారు. అది మార్గశిర మాసం. మార్గశీర్ష మాసంలో ఒకనొక సోమవారం ముహూర్తం కుదిరిందండి. ఇది గుర్తుపెట్టుకోండి, శివుడికి పెళ్లి జరిగిన మాసం మార్గశిరం సోమవారం. మనం అనుకుంటాం ధనుర్మాసం అంటే విష్ణువుది, కార్తీక మాసం అంటే శివుడిది. ఇవన్నీ కూడా మనకు అలాగ వచ్చేసే గానీ వీటికి నిజమైన ఆధారాల్లో కార్తీక మాసం శివ ప్రాధాన్యము, దామోదర ప్రాధాన్యము రెండును, అలాగే ధనుర్మాసం విష్ణు ప్రాధాన్యము, శివ ప్రాధాన్యము రెండిటికి ప్రాధాన్యం. పైగా ధనుర్మాసంలో తిరుప్పావైని మీరు చదువుతారు, కానీ ఇంతకంటే ప్రాచీనమైనది తిరువెంబావై అని శివాలయాల్లో చేస్తూ ఉంటారు. అయితే వాటికి ప్రచారము వ్యాప్తి ఎక్కువ జరగలేదు. తిరుప్పావైకి చక్కగా దధ్యోజనం పులిహారతో పాటు ప్రచారం బాగా జరిగి అందరూ గానం చేస్తున్నారు, సంతోషమే. కానీ తిరువెంబావై అని ఒకటి ఉంది, మాణిక్యవాచకర్ రాశారు, గుర్తుపెట్టుకోండి. తిరువెంబావై అలాగే తిరుప్పాళి, ఈ రెండు కలిపి పారాయణ చేస్తారండి ఇప్పటికీ కూడా. అయితే అదృష్టవశాత్తు వాటిలో భావం కూడా ప్రజలకు చెప్పే అవకాశం నాకు ఒకసారి లభించింది. ప్రవచనం చెప్పుకున్నాను తిరువెంబావై మీద కూడా, అంత విశేషమైన గ్రంథం అది కూడా. మాణిక్యవాచకర్ రాశాడు, అది కూడా ధనుర్మాసంలో ప్రాతకాలంలో తమిళనాడులో శివాలయాల్లో పారాయణ చేస్తారండి. జరగాలి, అది చాలా గొప్పది.